ప్రజెంట్ సెక్షన్లోకి. సో ఈరోజు శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో 9వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. 9వ అధ్యాయంలో తన పేరు వచ్చేసి వృత్రాసురుడు యొక్క జననం, ఆయన ఎలా ఆవిర్భవించాడు, దాని వెనకాల ఉన్న రహస్యం, ఇది అంతా కూడా ఈ అధ్యాయంలో వర్ణించబడింది. సో ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణం చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగరూన్ శ్రీయుతాపదకమలం శ్రీగరూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీయద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మొదటి శ్లోకం శ్రీశుక ఉవాచ. తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత సోమపీతం సురాపీతం అన్నాదం ఇతి శుశ్రుమ. శుకదేవ గోస్వామి చెప్తున్నారు, విశ్వరూపుడు ఆయన దేవతల యొక్క పురోహితుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకి 3 తలకాయలు ఉన్నాయి. ఒక తలకాయతో ఆయన సోమరస, దేవతలు పానం చేసే సోమరసాన్ని ఆయన పానం చేసేవాడు, తాగేవాడు. అలాగే ఇంకొక ముఖం నుంచి ఆయన మందు తాగేవాడు. ఇంకొక ముఖం నుంచి ఆయన ఆహారాన్ని తినేవాడు, అన్నం తినేవాడు. సో ఓ పరీక్షితుడా, ఈ విధంగా నేను నా యొక్క గురువుల నుంచి విన్నాను అనేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే పరంపరలో నేను ఈ విషయాన్ని విన్నాను అని. ఇది శుశ్రుమ. శుశ్రుమ అంటే నేను పరంపరలో విన్నాను అని. ఇదే ఇక్కడ ముఖ్యమైన విషయం అనమాట, మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిందని ప్రభుపాద్ వారు తాత్పర్యంలో రాశారు. సో ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి, మనము మన కళ్ళతో ఇప్పుడు చూడలేము, తెలుసుకోలేము. ఈ మొత్తం ముల్లోకాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, మనం ప్రతి చోటికి ఇప్పుడు వెంటనే వెళ్ళి చూడలేమని. సో మరి అలా స్వర్గలోకంలో ఏముంది, లేకపోతే ఇలా ఎన్నో విషయాలు మనం చూడలేనివి, తెలుసుకోలేనివి, ఎలా మనం తెలుసుకునేది. సో మనకు వైజ్ఞానికులు, సైంటిస్టులు వాళ్ళు రకరకాల వాహనాలని సృష్టించారు అంతరిక్షంలో ప్రయాణించడానికి. కానీ అవి చంద్రమండలం పైన కూడా వెళ్ళడానికి యోగ్యత లేవు వాటికి. ఇంకా వేరే గ్రహాల మీదకి వెళ్ళే ప్రసక్తే లేదు. సో అందుకనే ఏవైతే మనము స్వయంగా మన యొక్క కళ్ళతో మన యొక్క ఇంద్రియాలతో అర్థం చేసుకోలేమో లేకపోతే గ్రహించలేమో, అటువంటివన్నీ మనం పరంపరలో మన గురువుల నుంచి శాస్త్రాల నుంచి మనము వినొచ్చన్నమాట. విని మనము ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అందుకనే ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారన్నమాట, ఈ విధంగా నేను పరంపరలో విన్నాను. ఇది వైదిక పద్ధతి, వైదిక జ్ఞానాన్ని శృతి అన్నారు. శృతి అంటే వినడం ద్వారా తెలుసుకుంటాం, నేర్చుకుంటాం జ్ఞానాన్ని. ఎక్కడి నుంచి? పరంపరలో గురువుల నుంచి. సో ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ఏదైతే మన తెలివితేటలకి, బుద్ధికి, లేకపోతే మన ఇంద్రియాలతో మనం అర్థం చేసుకోలేము, ఆ విషయాల్ని మనము పరంపరలో గురువుల ద్వారా నేర్చుకోవచ్చు. ఇది పద్ధతి అని మనకి ఇక్కడ అశోకదేవ స్వామి పరీక్షితుడికి తెలియజేస్తున్నారు అన్నమాట ఈ శ్లోకం ద్వారా. సవై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకైః అదదత్ యస్య పితరో దేవాస్స ప్రశ్రయం నృప. ఓ పరీక్షితుడా, మహారాజ్ పరీక్షిత. సో ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆ విశ్వరూపుడు అంటే, దేవతలు వచ్చేసి విశ్వరూపుడికి చుట్టాలు తండ్రి తరఫు నుంచి. అలాగే అందుకనే ఆయన ఇవన్నీ కూడా మంత్రాలు యజ్ఞంలో ఆహుతిలో నెయ్యి వేస్తూ ఈ మంత్రాలను జపిస్తున్నాడు. ఇంద్రాయ ఇదం స్వాహ అంటే ఇది ఇంద్రుడి కోసం అని, అలాగే ఇదం అగ్నాయే ఇది అగ్నిదేవుడి కోసం అని, అలాగే అన్ని దేవతలకి వారి వారి యొక్క భాగాన్ని అర్పిస్తూ యజ్ఞంలో గట్టిగా మంత్రాలు చదివేసి వాళ్ళ ముందు అర్పిస్తున్నాడు. ఓకే, ఎందుకంటే దేవతలు ఆయన యొక్క తండ్రి తరఫున వాళ్ళు చుట్టాలు, ఆయనకి ఈ విధంగా కనెక్షన్ ఉంది దేవతలతో. నెక్స్ట్ వచ్చేసి మూడవ శ్లోకం. సయేవ హి దదౌ భాగం పరోక్షం అసురాన్ ప్రతి యజమానో వహద్ భాగం మాతృ స్నేహ వశానుగహ. సో యజ్ఞంలో అర్పించేటప్పుడు ఆయన నెయ్యి మంత్రాలు జపించేటప్పుడు, భాగాల్ని అర్పించేటప్పుడు ఆయన ఆ యజ్ఞంలో దేవతల పేర్లకైతే చెప్పి దేవతలకైతే వాళ్ళ యొక్క భాగాన్ని వాళ్ళకి అర్పించేశారు. కానీ దేవతలకు తెలియకుండా ఆయన అసురులకు కూడా, ఎందుకంటే అసురులు తన తల్లి యొక్క బంధువులు, తల్లి పక్షం నుంచి ఆయనకి అసురులతో కూడా సంబంధం ఉంది. అందుకారణంగా ఆ మమకారం కారణంగా, ఆ స్నేహ కారణంగా ఆయన అసురులకు కూడా మంత్రాలు చదివి వాళ్ళకు కూడా వాళ్ళ భాగాన్ని అర్పించాడు దేవతలకి తెలియకుండా పరోక్షంగా. పరోక్షం అసురం ప్రతి, ఎందుకు అంటే మాతృ స్నేహ వశానుగా, మాతృ తన తల్లి పక్షాన ఉన్న వాళ్ళ పట్ల స్నేహం ఉండడం వలన. సో ఈ విధంగా అసురులని, దేవతల్ని, ఇద్దరిని కూడా ఆయన సంతృప్తిపరిచి ఆయన రెండు, తల్లి పరివారం పక్క వాళ్ళని, తండ్రి పరివారం పక్షం వాళ్ళని ఇద్దరిని కూడా సంతృప్తిపరచడానికి ఆయన ప్రయత్నించాడు అన్నమాట. కానీ అసురులు దేవతలకు పడదు కాబట్టి, దేవతలకు తెలిస్తే వాళ్ళు కోపం వస్తుందని తెలుసు, వాళ్ళు ఇది వాళ్ళకి నచ్చదని తెలుసు, అందుకే వాళ్ళకి తెలియకుండా ఆయన అసురులకి అర్పిస్తున్నాడు అన్నమాట. తద్దేవహేళనం తస్య ధర్మాలికం సురేశ్వర ఆలక్ష్యత్తర సాభీత తచ్చిర్షాన్యచ్చిన దృశ. ఒకనొకప్పుడు ఈ యొక్క దేవరాజ్ ఇంద్రుడు అర్థం చేసేసుకున్నాడు, ఈ విశ్వరూపుడు సీక్రెట్గా రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా మాకు, మా కళ్ళు కప్పి ఈ యొక్క యజ్ఞంలో ఆహుతిని వాళ్ళకు కూడా అర్పిస్తున్నాడు. ఎవరికి? అసురులకి. ఇది తెలిసి ఆయన ఎంతో క్రోధానికి గురై, అయ్యో అప్పుడు అసురులు కూడా ఈ యజ్ఞం ద్వారా వాళ్ళకు కూడా బలం వచ్చి వాళ్ళ ద్వారా మళ్ళీ మేము ఓడిపోతే అని భయం కలిగి, ఆ భయంతో ఆ క్రోధం పెరిగిపోయి, ఆ అత్యుత్తమైన క్రోధంలో ఆయన ఏం చేశాడంటే విశ్వరూపుడి యొక్క మూడు తలకాయల్ని కోసేశాడు. సో ఆయనకు మూడు తలకాయలు ఉన్నాయి, ఆ మూడు తలకాయలని ఆయన మెడపైన ఉన్న మూడు తలకాయలని తీసేశాడంట. సో ఈ విధంగా ఆయన ఒక విధంగా చెప్పాలంటే విశ్వరూపుని చంపేశాడు ఇంద్రుడు. ఆయన పురోహితుడినే చంపేశాడు, ఆయన గురువుగా ఎవరినైతే స్వీకరించాడో ఆయన్ని చంపేశాడు. ఓకే, సో ఇదన్నమాట విషయం. సో ఈ మూడు తలకాయల ద్వారా మరి ఏమయ్యాయి, మూడు తలకాయలు ఏమయ్యాయంటే, సోమ పీతం తుయత్తస్య శిర ఆసీత్ కపించలః కలవింక సురాపీతం అన్నాధం యత్సతిత్తిరిహి. సో ఏ తలకాయతో అయితే, ఏ ముఖాంతో అయితే ఆయన సోమరసాన్ని పానం చేసేవాడు, ఆ ముఖము మారిపోయిందంట, ఎలా చాతక పక్షిగా మారిపోయిందంట. అలాగే ఏ ముఖానితోనైతే ఆయన మందు తాగేవాడు, మద్యపానం చేసేవాడు, ఆ యొక్క ముఖం ద్వారా ఆ ముఖము పిచ్చుకగా మారిపోయిందంట. ఇంకా ఏ ముఖంతో అయితే ఆయన అన్నం తినేవాడు, ఆహారం స్వీకరించేవాడు, అది తిత్తిరి పక్షిగా మారిపోయిందంట. ఇలా మూడు మూడు పక్షులుగా మారిపోయాయి. మరి దీని తర్వాత ఏం జరిగింది, బ్రహ్మహత్యాం అంజలిన జగ్రాహాయ అపీశ్వరః సంవత్సరాంతే తదఘం భూతానాం సవిశుద్ధయే భూమ్యం బొద్రుమాయోషిభ్యస్ చతుర్దావ్యభజద్ధరిహి. సో ఇంద్రుడు ఎంతో శక్తివంతమైన వాడు, ఆయనకి ఈ యొక్క ఇప్పుడు బ్రహ్మహత్య చేశాడు, అవునా, చెప్పాలంటే ఒక బ్రాహ్మణుడిని హత్య చేసేసాడు. సో అదొక పెద్ద పాపం. సో ఆ పాపాన్ని కూడా కడిగి వేసుకునే అంత క్షమత ఈ ఇంద్రుడి దగ్గర ఉంది. కానీ ఇంద్రుడు అర్థం చేసుకున్నాడు నేను చేసింది పెద్ద ఘోరమైన పాపం అని. అందుకే ఆయన పశ్చాత్తాప పడుతూ ఈ యొక్క పాపకార్యం యొక్క ఫలితాల్ని నేను స్వీకరిస్తాను అనేసి ఆయన రెండు చేతులు చాచి ఆ ఫలితాల్ని స్వీకరించాడు. ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ఆ పాపకర్మం యొక్క అంటే బ్రహ్మహత్య యొక్క పాపకర్మం యొక్క ఫలితాన్ని ఆయన అనుభవించాడు ఒక సంవత్సరం పాటు. దాని తర్వాత ఇంకా ఆయన శుద్ధపరచుకోవడానికి ఆయన్ని తను ఈ యొక్క పాప ఫలితాలని ఆయన నలుగురికి పంచాడంట. ఎవరికి అంటే భూమికి, నీరుకి, చెట్లకి, ఇంకా స్త్రీలకి. సో ఏమేం పంచాడు చూద్దామంట. భూమిస్తురీయం జగ్రాహ కాతపూరావరేణవై ఈర్ణం బ్రహ్మహత్యాయ రూపం భూమౌ ప్రదర్శ్యతే. సో మరి వాళ్ళ అలా వాళ్ళ పాపాలని తీసేసుకుంటే అంటే ఈ నాలుగు, మరి ఇంద్రుడు వారికి ఒక వరాన్ని కూడా ఇచ్చాడంట. సో ఇలా వాళ్ళ పాపాలని అంటే ఇంద్రుడి యొక్క పాపాలని ఈ నలుగురు స్వీకరించిన కారణంగా ఆ నలుగురికి కూడా నాలుగు వరాలు ఇచ్చారు. అలా పృథ్వీకి అంటే భూమికి ఇచ్చిన వరాలు ఏంటంటే, ఎప్పుడైతే గుంతలు పడతాయో ఆ గుంతలు వెంటనే అవంతికవే మళ్ళీ నిండిపోతాయని, డిచెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి అంటే ఆయన నాలుగు భాగాలుగా, ఆయన పాపాల్లో నాలుగు భాగాలకు ఒక భాగాన్ని అందుకనే ఆయన ఇక్కడ పృథ్వీకి ఇచ్చాడు బ్రహ్మహత్య పాపంలో. ఈ పాపం కారణంగా, ఈ పాప ఫలితం కారణంగా పృథ్వీ పైన కొన్ని చోట్ల ఎడారులుగా మారిపోయింది అనమాట. అక్కడ ఏం చెట్లు నీరు ఏం లేకుండా ఉంటుంది, ఎడారిగా మారిపోయింది. ఆ కొన్ని చోట్ల పృథ్వీలో ఎడారులు ఉన్నాయి. ఎందుకు అంటే అది ఇంద్రుడు యొక్క పాపకర్మ ఫలితాల్ని పృథ్వీ భూమి స్వీకరించింది కనుక. సో అందుకనే ఈ ఎడార్లలో, ఎందుకంటే ఇది అటువంటి క్షేత్రం కనుక, ఇక్కడ ఎప్పుడు కూడా ఏదైనా సరే యజ్ఞాలు కానీ ఇటువంటి ఏ శుభకార్యాలు కానీ అక్కడ చేయరన్నమాట. ఎందుకంటే ఇది మంచి చోటు కాదు, ఇది ఇంద్రుడి యొక్క పాపకర్మ బ్రహ్మహత్య పాపకర్మ ఫలితాన్ని స్వీకరించడం కారణంగా ఇది ఒక చెప్పాలైనా ఒక రోగగ్రస్త ప్రదేశం అనమాట. ఒక పృథ్వీ యొక్క సరైన ప్రదేశం కాదనమాట యజ్ఞాలు చేసుకోవడానికి. అందుకే అక్కడ ఎవరైనా నివసించడానికి వాళ్ళు అక్కడ జన్మించారు, నివసిస్తున్నారంటే ఎడార్లలో అర్థం చేసుకోవాలి వాళ్ళు నిజంగా. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ఇంద్రుడి యొక్క ఈ పాపకర్మ బ్రహ్మహత్య పాపకర్మ ఫలితాలకి వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు అక్కడ అని షేర్ చేసుకుంటున్నారు ఈ యొక్క ఫలితాలని. తుర్యం ఛేద విరోహేన వరేణ జగ్రుద్రుమా తేషాం నిర్యాస రూపేణ బ్రహ్మహత్య ప్రదర్శ్యతే. ఇప్పుడు చెట్లకి ఇచ్చాడు కదా ఆయన నాలుగు వంతుల్లో ఒక వంతు పాపం ఫలితాలని చెట్లకి, చెట్లు స్వీకరించాయి. దానికి ఆయన చెట్లకి ఏం వరం ఇచ్చాడంటే, ఏ చెట్లు యొక్క కొమ్మలు లేకపోతే బ్రాంచెస్ ఇవి ఎప్పుడైతే విరిగిపోతాయో లేకపోతే ఎవరైనా కట్ చేసేస్తారో కొమ్మల్ని, అవి మళ్ళీ తిరిగి గ్రో అయిపోతాయి, పెరిగిపోతాయి, అవునా? సో మనం చూస్తాం కదా చెట్లు, మనం కట్ చేసిన కొమ్మని మళ్ళీ కొత్త కొమ్మ వచ్చేస్తుంది, బ్రాంచ్ కట్ చేసినా కానీ మళ్ళీ కొత్త బ్రాంచ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఈ వరం వాళ్ళకి ఇచ్చారు. సో చెట్లు కూడా ఆ బ్రహ్మహత్య పాపంలో నాలుగు వంతులు ఒక వంతుని స్వీకరించాయి. దాని కారణంగా ఈ చెట్లలోంచి ఒక రకమైన ద్రవం కారుతుంది అన్నమాట. జిగురు రూపమున కారు చుండును, ఈ జిగురు పానమునకు నిషిద్ధము. సో జిగురు అనేది చెట్ల నుంచి కారుతుంది అన్నమాట. ఇది ఈ ఇంద్రుడు యొక్క బ్రహ్మహత్య పాప కర్మ ఫలితాన్ని చెట్లు స్వీకరించినందు కారణంగా చెట్ల నుంచి ఆ జిగురు కారుతుంది, అందుకే ఇది మనం తాగకూడదు అని ఇక్కడ రాశారు. శశ్వత్ కామ వరేణాం హస్ తురీయం జగృహు స్త్రియః రజు రూపేణ తాస్వం హో మాసి మాసి ప్రదృశ్యతే. దాని తర్వాత ఈ యొక్క ఇంద్రుడు యొక్క ఇంకో నాలుగు వంతుల్లో ఇంకో వంతు పాపం స్త్రీలు స్వీకరించారు. దానికి స్త్రీలకి ఆయన ఇచ్చిన వరం ఏంటంటే, వారు నిరంతరంగా వాళ్ళ కామవాసనని ఉపభోగించడానికి, వాళ్ళు భోగించడానికి వారికి అవకాశాన్ని ఇచ్చాడంట. అంటే వాళ్ళు కామవాసాన్ని ఎంతో భోగించడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వాళ్ళకి కోరికలు తీర్చుకోవడానికి. నిరంతరంగా వాళ్ళకి కోరికలు, కామవాసన ఉంటుంది, అది తీర్చుకోవడానికి వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చారు, ఈవెన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అంటే గర్భవతి అయి ఉన్నప్పుడు కూడా ఆమె మైథునంలో పాల్గొనొచ్చు, అలాంటి వారికి క్షమతనిచ్చారు, ఒకవేళ అది గర్భంలో ఉన్న శిశువుకి హానికరంగా కాకపోతే. సో ఈ యొక్క స్త్రీలు కూడా ఒక నాలుగో వంతు ఒక బ్రహ్మహత్య పాపాన్ని స్వీకరించినందు కారణంగా వారికి దాని ఫలితంగా ప్రతి మాసము వాళ్ళకి మాసిక, ప్రతి మాసము నెల నెల మాసిక రజస్వల ఉంటాయి కదా పీరియడ్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ ఇది చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ద్రవ్య భూయో వరేణాపస్ తురీయం జగృహుర్మలం తాసు భుద్బుధాఫేనాభ్యాం త్రిష్టం తద్ధరతి క్షిపన్. ఇంకో నాలుగో వంతులు లాస్ట్ది నీరు స్వీకరించినందు కారణంగా నీరుకు ఇచ్చిన వరం ఏంటంటే, దట్ వాటర్ వుడ్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ అదర్ సబ్స్టెన్సెస్ విత్ విచ్ ఇట్ ఈస్ విట్ మిక్స్డ్. నీరు మనం దేనితో కలిపినా కానీ ఆ యొక్క సబ్స్టెన్స్, ఆ యొక్క పదార్థం యొక్క పరిమాణం పెరిగిపోతుంది, వాల్యూమ్ పెరిగిపోతుంది అన్నమాట. సో అందుకనే ఇప్పుడు ఈ పాప ఫలితాన్ని స్వీకరించిన కారణంగా ఈ యొక్క నీళ్ళల్లో బబుల్స్ ఫోమ్ అంటే నురుగు లేకపోతే బుడగలు వస్తాయి. సో ఇటువంటి నీరు, ఏ నీరులో అయితే బుడగలు వస్తున్నాయో లేకపోతే నురుగు వచ్చేసిందో ఆ నీరు కలుషితమైంది, దాన్ని మనం వాడకూడదు, ప్రయోగించకూడదు. సో ఇక్కడ ఇచ్చిన వరం ఏంటంటే, నీరుకి నీరుని దేంతో కలిపితే దాని పరిమాణం పెరిగిపోతుంది. అందుకనే జనాలు ఏం చేస్తారు, పాలల్లో నీళ్లు కలిపేస్తారు, అంటే పాల పరిమాణం పెరిగిపోతుంది, పాల క్వాంటిటీ పెరిగిపోతుంది. అలాగే నీళ్ళని జ్యూస్లో కలిపేస్తారు, జ్యూస్ పెరిగిపోతుంది క్వాంటిటీ, అవునా? జ్యూస్ వాళ్ళు, జ్యూస్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు. సో ఈ విధంగా ఇది ఒక వరం అన్నమాట, నీరుకి ఇచ్చిన వరం. సో దీని తర్వాత అందుకే ఇటువంటి నీరు ఏవైతే బుడగలు వస్తున్నాయో, ఇంకా ఫేనా లేకపోతే అదే నురుగు వస్తుందో, అలాంటి నీరుని మనము వండడానికి కానీ తాగడానికి కానీ మనము వాడకూడదు. నెక్స్ట్ 11వ శ్లోకం. హత పుత్రస్తతస్త్వష్ట జుహావేనాద్రావ్యశత్రవే ఇంద్రశత్రో వివర్ధస్వ మాచిరం జహి విద్విషం. ఈ విధంగా విశ్వరూపుడు నీ చంపేసిన తర్వాత ఇంద్రుడు, విశ్వరూపుడి యొక్క తండ్రి త్వష్ట, ఆయన ఇప్పుడు ఇంద్రుణ్ణి చంపడానికి ప్రత్యేకంగా యజ్ఞం చేయడం మొదలుపెట్టాడంట. ఇంకా ఆయన యజ్ఞంలో అర్పిస్తూ అహుతికి ఏమని, ఓ ఇంద్రుడి యొక్క శత్రు, ఫ్లరిష్ టు కిల్ యువర్ ఎనిమీ వితౌట్ డిలే. సో ఓ ఇంద్రుడి యొక్క శత్రువ, నువ్వు వెంటనే వచ్చి నీ యొక్క శత్రువుని చంపేసేయి అనేసి ఆయన మంత్రం చదువుతున్నాడంట. కానీ ఈ మంత్రం చదవడంలో కొంచెం డిఫెక్ట్ ఉందన్నమాట, కొంచెం ఒక తప్పు ఉందన్నమాట. మంత్రాలు సరిగ్గా చదవకపోతే దాని పరిణామం రివర్స్లో కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆయన ఏం చదివాడంటే, ఓ ఇంద్రశత్రువ, శీఘ్రమే నీ శత్రువుని వధింప వృద్ధి పొందుము. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే, ఈ మంత్రం చదివేటప్పుడు ఆయన ఇక్కడ ఈ మంత్రంలో హృష్వమునుకు బదులు దీర్ఘముగా ఉచ్చరించుట వలన దాని యందు దోషము కలిగి అర్థము మారిపోయెను. సో షార్ట్గా, షార్ట్ ఓవెల్ని అయిన లాంగ్గా సాగదీసి మంత్రాన్ని చదివాడు, అంత సాగదీయకూడదు. అందుకారణంగా సాగదీసి మంత్రాన్ని చదవడం కారణంగా దాని యొక్క అర్థం మారిపోయిందంట. సో అందుకనే అర్థం ఎలా మారిపోయిందంటే, సో ఇక్కడ మనకి కొంచెం గ్రామర్ ఇచ్చారనమాట, నేను తెలుగులోనే చదువుతాను, మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. త్వష్ట ఇంద్రశత్రు, ఓ ఇంద్రశత్రువ అని ఉచ్చరింపగోరెను. ఓ ఇంద్రశత్రు అని ఆయన అనుకున్నాడు, అలా కోరుకొని ఉచ్చరించి. కానీ ఇంద్రశత్రు అనునది షష్ఠి తత్పురుష సమాసం, అగుట వలన దానిని హ్రస్వమునకు బదులు దీర్ఘముగా ఉచ్చరించుట వలన ఇంద్రశత్రువు అను అర్థము ఎవనికి ఇంద్రుడు శత్రువో అనుదానిగా మారిపోయాను. ఓకేనా? సో మారిపోయింది అనమాట మీనింగ్ మంత్రంది. ఆయన ఇంద్రశత్రువు అని ఆయన అన్నదలుచుకుని మంత్రం చదివితే అది రావాల్సిన మీనింగు, కానీ ఎవడికి ఇంద్రుడు శత్రువో అని వస్తుందంట. తత్ఫలితముగా ఇంద్రశత్రువునకు బదులు ఎవనికి ఇంద్రుడు శత్రువో అట్టి వృత్రాసురుడు ప్రకటమయ్యను. ఈ విధంగా వృత్రాసురుడి యొక్క జన్మము జరిగింది. సో ఇక్కడ వృత్రాసురుడు ఒక ఉద్దేశంతో ఆయన ఇక్కడ పిలిచారు, ఆయనను ఈ యొక్క యజ్ఞం ద్వారా పుట్టాడు. కానీ అందులో కొంచెం యజ్ఞంలో చేసేటప్పుడు మిస్టేక్ జరగడం వలన, సో ఇక్కడ అదొక పెద్ద తప్పు జరిగిపోయిందన్నమాట. సో ఇంద్రశత్రువునకు బదులుగా ఎవనికి ఇంద్రుడు శత్రువో అట్టి వృత్రాసురుడు ప్రకటమయ్యను. ఓకే, సో ఇప్పుడు మరి ఏం జరుగుతుంది తర్వాత చూద్దామంట. 12వ శ్లోకం.
అతాన్ వాహార్య పంచనాద్ ఉత్తితో ఘోర దర్శన కృతాంత ఇవ లోకానాం యుగాంత సమయేయత.
దీని తర్వాత ఈ యొక్క sacrificial fire from the southern side, ఈ యొక్క యజ్ఞగుండంలో ఉన్న దక్షిణ భాగాన, దాని పేరు అంటారు అన్వాహార్య. అక్కడి నుంచి ఒక భయంకరమైన ఒక వ్యక్తి ఆవిర్భవించాడు, మొత్తం సృష్టినే సంహారం చేస్తాడా అనిపించేలా ఆ వ్యక్తి అక్కడి నుంచి ఆవిర్భవించాడు. అంటే వృత్రాసురుడి యొక్క ఆవిర్భవించడం, వృత్రాసురుడి యొక్క జననం. సో ఇదే అనమాట వృత్రాసురుడి యొక్క జన్మ రహస్యం. ఎందుకంటే అక్కడ మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ద్వారా ఒకరు పుట్టాల్సిన వ్యక్తి బదులుగా ఇంకొక రకమైన వ్యక్తి పుట్టాడనమాట అక్కడ. అది వృత్రాసురుడు. సో ఆయన ఎలా, ఆయన ఆకారం రూపం ఎలా ఉంది అనే విషయాన్ని ఇక్కడ నెక్స్ట్ 13 నుంచి 17 శ్లోకాల్లో వర్ణించారు. విశ్వ వివర్ధమానం తం ఇషు మాత్రం దినే దినే తగ్ధ శైల ప్రతీక్షానాం ప్రతీకాశం సంధ్యాభ్రాణీకవర్చసం తప్త తామ్ర శికాస్మర్షుం శ్మశ్రుం మధ్యానార్కోగ్రలోచనం దేదీప్యమానే త్రిశికే శూల ఆరోప్య రోదసీ నృత్యం తం ఉన్నదంతం చ చాలయంతం పాదమహీం తరి గంభీర వక్త్రేన పిబతా చానభస్థలం లిహితా జిహ్వయర్క్షాణి గ్రసతా భువనత్రయం మహతా రౌద్రదంష్ట్రేన జృంభమానం ముహుర్ముహు విత్రాష్టా దుద్రువుర్లోక వీక్ష్య సర్వే దిశో దశ. సో ఇప్పుడు ది వృత్రాసురుడి యొక్క వర్ణన ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏం రాశారంటే వృత్రాసురుడి యొక్క వర్ణనని నేను తెలుగులో చదువుతాను, ఎందుకంటే చాలా టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి. తెలుగులోంచి అజిటిస్ చదువుతాను. నలుదిక్కుల విడిచిన బాణముల వలె ఆ అసురుని శరీరము క్షణ క్షణమున వృద్ధి కాగొచ్చెను. ఎత్తుగా నల్లగా నున్న అతడు దగ్ధమైన పర్వతము వలె కన్పెట్టెను. సంధ్యాకాల మేఘ మండలము వలె తేజోవంతముగా తోచెను. ఆ అసురుని శిరోజములు గడ్డము మీసము కరిగిన రాగి రంగులో నుండి అతని కన్నులు మధ్యందిన మార్తాండుడి వలె తీక్ష్ణముగా నుండెను. ముల్లోకములను తన దేదీప్యమానము త్రిశూలము యొక్క కొనలపై నిలిపినాడా యున్నట్లుగా అతడు అజేయునిగా తోచెను. నృత్యము చేయుచు భీకరముగా అరుచుచు అతడు భూకంపనము వచ్చినట్లుగా ధరణిని కంపింపజేసెను. మాటి మాటికి ఆవలించుచు కొండగుహ వంటి తన నోటితో అతడు సమస్తాకాశమును మృంగి వేయునట్లుగా గోచరించెను. ఆకాశ మందలి తారలను నాలుకతో నాకుచు సమస్త విశ్వమును అతడు తన దీర్ఘమును వాడి అయిన ధంష్ట్రాలచే అరిగించుచున్నట్లు కనుపెట్టెను. భీకరాకరుడు ఆ అసురుడు గాంచి ఎల్లరూ భయముతో దిశ దిశలు పరిగెడిసాగారు. తో బేసికలీ ఆయన ఎంత భయంకరంగా ఉందంటే ఆయన రూపం, ఆయన రూపాన్ని చూసి నలుదిక్కులు అందరూ పారిపోవడం మొదలు పెట్టారంట అందరూ కూడా. సో చాలా భయంకరమైన రూపం అన్నమాట, పెద్ద ఆకారంలో ఉన్నాడు. సో ఆయన ఆకారాన్ని ఇక్కడ వర్ణించారు. ఏనావృతాయిమే లోకాస్తపసా త్వష్టమూర్తిన సవై వృత్ర ఇతి ప్రోక్తః పాపః పరమ దారుణః. సో ఈ భయంకరమైన అసురుడు అసలు ఎవరు? ఈయన త్వష్ట యొక్క పుత్రుడు ఒక విధంగా. ఆయన ఇప్పుడు ముల్లోకాలంతా కూడా వ్యాపింపబడ్డాడు అన్నమాట, అంత పెద్దగా ఉన్నాడు ఇదంతా. సో అందుకనే మొత్తం వ్యాపించేశాడు పెద్ద ఆకారంతో ముల్లోకాలు. కాబట్టి ఆయన పేరు వృత అని అన్నారనమాట. వృత అంటే ఎవరైతే అన్నిటినీ ఈ విధంగా కప్పేస్తున్నాడు. సో ముల్లోకాలని కప్పేస్తున్నాడు కాబట్టి ఆయన సమస్త లోకాలని ఆయన వృత అన్నారంట ఆయన పేరు. సో ఈ విధంగా ఆయన పేరు వృత్రాసురగా పడిపోయింది. ఇది వృత్రాసురుడి నామం యొక్క అర్థం అనమాట. నెక్స్ట్ చూద్దామంట 19వ శ్లోకం. తం నిజగ్నుర్ అభిధృత్య సగణ విభుదర్శవ స్వైస్వైర్ దివ్యాస్త్ర శస్త్రౌఘై శోగ్రసత్తాని కృత్స్నశః. ఇప్పుడు ఇంద్రుడు ఇంకా ఇత్యాది దేవతలందరూ కూడా ఆయనతో సహా ఈ యొక్క వృత్రాసురుడి పైన ఆక్రమణ చేశారంట. వాళ్ళ వాళ్ళ యొక్క అస్త్రాలని తీసుకొని, వాళ్ళ యొక్క ఆయుధాలని తీసుకొని, వాళ్ళ యొక్క ధనుష్యు బాణాలని తీసుకొని రకరకాల అస్త్రాలతో అంత ఆక్రమణ చేస్తే వృత్రాసురుడు అస్త్రాలను అన్నింటినీ మింగేశాడంట. ఇంద్రుడు ఇత్యాది దేవతలు వేసిన అస్త్రాలన్నింటినీ కూడా వృత్రాసురుడు మింగేశాడు అనమాట, నోట్లో వెళ్ళిపోయి. సో తతస్థే విష్మిత సర్వే విషన్నాగ్రస్త తేజస ప్రత్యాంచం ఆదిపురుషం ఉపతష్టు సమాహిత. సో దీని తర్వాత ఈ దేవతలందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు, ఎంతో నిరుత్సాహులైపోయారు ఈ యొక్క డీమన్ ఈ యొక్క అసురుడి యొక్క శక్తిని చూసి. సో వారి శక్తి అంతా కోల్పోయారు. అందుకే వాళ్ళందరూ కలిసి ఆలోచించి ఇంకా మనము ఆ భగవంతుడు పరమాత్ముడిని మాత్రమే పూజించి ఆ నారాయణుడిని వేడుకోవాలి అని నిర్ణయించుకున్నారంట. అలా నిర్ణయించుకొని ఇప్పుడు ఆ నారాయణుడికి ప్రార్థనలు అర్పించడం మొదలు పెడతారు 21వ శ్లోకం నుంచి. ఓకే, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి ఈ దేవతల యొక్క ప్రార్థనలు ఉంటాయి కంటిన్యూస్గా. దాని తర్వాత భగవంతుడు వారి ప్రార్థనలు విన్న తర్వాత ఆయన వారికి నెక్స్ట్ కొన్ని సూచనలు ఇస్తారు. ఆ విషయాలు కూడా ఈ అధ్యాయంలో ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు మనం 20వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. 21 నుంచి మళ్ళీ రేపు చర్చించుకుందామంట నెక్స్ట్ క్లాస్లో. అప్పటి వరకు సెలవు. ఎంతో ఓపికగా విన్నందుకు హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ. శ్రీమద్ భాగవతంకి జయ. సంవేద గౌరవ భక్త వృందికి జయ. నితాయ గౌర్ సితనాథ ప్రేమనంది హరి హరి బోల్.